అమ్మవారు ఆడు చిలుక కీరి. ఈ ఆడచిలుక ద్రాక్షాఫలాలు తింటుంది. ఏం ద్రాక్షాఫలాలు? అక్షరములనే ద్రాక్షాఫలాలు. అందుకే మీరు రోజు అక్షరములను శ్రద్ధగా చదివినట్టయితే ఈ అక్షరములు తినడానికి అమ్మ వస్తుంది. ఇంతకీ ఈ అక్షరములు ఏమిటి? బీజ అక్షరములు. ఇవి ఎక్కడుంటాయి? దేవికి ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది, సిద్ధకుంజికా స్తోత్రం అని. చాలామంది దీన్ని పట్టించుకోవట్లేదు, కానీ దుర్గా సప్తశతి చదివేటటువంటి వాళ్ళు సిద్ధకుంజికా స్తోత్రం అని ఒక స్తోత్రం చెయ్యాలి. అందులో వరుసగా అమ్మవారి యొక్క మొత్తం అక్షరాలు ఉంటాయన్నమాట. శం షం క్షం లం వం టం తం పం ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహ. ఇందులో వరుసగా మొత్తం అక్షరములన్నీ బీజములతో కూడి ఉంటాయి. ఈ బీజములు ఈ అక్షరములన్నీ ద్రాక్ష పళ్ళుగా మార్చుకుని అవి తినడానికి అవి వస్తుందంటే ఈ అక్షరాల్లో సరస్వతి నిక్షిప్తమై ఉంది. ఈ అక్షరములన్నీ అమ్మవారు ఉన్నటువంటి బీజములు గనక, అమ్మ ఈ అక్షరములలో ఉంటుంది గనక, వాటిని మనం శ్రద్ధతో ఉచ్చరిస్తే శ్రద్ధతో చదివితే అమ్మ మనకి వశమవుతుంది. అమ్మలో మనం ఉంటాం, మణిద్వీపంలో ఉంటాం. అటువంటి మణిద్వీపంలో ఉన్న ఈ వర్ణములనే ద్రాక్షాఫలముల నుంచి తీయబడిన రసం తన పాత్రలో పెట్టుకుని ఆ రసాన్ని తాను యుద్ధరంగంలో సేకరిస్తుంది. అమ్మవారికి కూడా యుద్ధంలో శక్తి కావాలి. ఆ శక్తి ఎటువంటి శక్తి? మంత్రశక్తి. ఆ మంత్రం ఎందులో ఉంటుంది? మంత్రం అక్షరాల్లో ఉంటుంది. ఆ అక్షరాలు ఎలా ఉన్నాయి? ద్రాక్షాఫల రూపంలో ఉన్నాయి. ఆ ద్రాక్షాఫల రూపాల్లో ఉన్న అక్షరాల యొక్క రసం పిండి అంటే మంత్ర సారమంతా గిన్నెలో పోసుకుంది. ఇంతకీ గిన్నెలో పదే పదే మధుద్రవం అంటున్నాడే, ఏమిటి మధువు? మంత్రముల సారమట. సకల మంత్రసారము రసం రూపంలో సేకరించి మంత్రశక్తితో ఈ కుతంత్రాలు కలిగిన రాక్షసుల్ని చంపుతుందని అంతరార్థం. కాబట్టి ఇప్పుడు ఆవిడ చంపేది మంత్రశక్తితో తప్ప మీరు అనుకున్న మామూలు తేనె కాదు. ఈ పువ్వుల్లోంచి తీసే తేనె, పొట్టులోంచి తీసే తేనె కాదు. ఈ తేనెకి పెద్ద శక్తి ఉంటుంది. మంత్రం ఎంత గొప్పదో తెలుసా? ఒక్క అక్షరము సక్రమంగా ఉచ్చరిస్తే దానితోటి మనం ఏదంటే సాధించగలుగుతాం. ఏకాక్షరం ఒక్క ఐం అనే అక్షరమును జపించి మోగవాడు పండితుడయ్యాడు. క్లీం అనే ఒక్క బీజం జపించి సుదర్శనుడనేవాడు రాజయ్యాడు. హ్రీం అనే ఒక్క అక్షరం జపించి మహానుభావులు ఎంతోమంది కవులయ్యారు. ఇలాగే ఓం ఐం క్లీం సౌహ అనే బీజాక్షరాలని కాళిదాసు యొక్క నాలుక మీద కాళికాదేవి రాస్తే ఆయన మహాకవి అయ్యాడు. మహాకవులంతా అమ్మవారికి ఉపాసకులే. అమ్మని పట్టుకోకపోతే, అమ్మనుగ్రహం లేకపోతే, సరస్వతీ కటాక్షం లేకపోతే, ఆ జగదంబ నాలుకల మీద బీజములు రాయకపోతే, నిరంతరం ఆ బీజములను ఉచ్చరించకపోతే కవిత్వం రాదు, సాహిత్యం రాదు, వాక్కు రాదు, వాక్శక్తి రాదు. మనం ఏ పని చేయలేము. ఏ జగన్మాత దివ్యశక్తి లేనంత మాత్రం చేత జీవి శవమైపోతాడో అటువంటి జగన్మాత యొక్క శక్తిని ఎదురుగుండా పెట్టుకుని కూడా ఈ మూర్ఖుడు అజ్ఞానంతో యుద్ధం చేశాడు. అందుకే వాడిని చంపడానికి మంత్రసారం మధురస రూపంలో పాత్రలో పోసుకుని గుటుక్కుని తాగి అమాంతంగా ఖడ్గం తీసింది. ఎగిరి సింహంతో పాటు వాడి మీదకు దూకింది. కాలుతో ఒక్క తొక్కు తొక్కింది, వాడి కింద పెట్టిందనమాట. అందుకే ఏమన్నారు? పాదేనాక్రమ్య కంఠేచ శూలేనైన మతాడయంత. ఎగిరి వాడి మీద ఒక్క దూకు దూకి కంఠం మీద కాలు పెట్టో తొక్కు తొక్కింది. సోలంతో డొక్కలో పోటు పొడిచింది. అప్పుడు వాడు గాయపడి కూడా దొన్నపోతుగా మారిపోయి హుమ్మని వెదిలించుకోబోయాడు. అలా విదిలించుకోబోతూ యుద్ధం చేయబోతున్న వాణ్ణి కింద పారేసి లేవకుండా చేసి పెద్ద బ్రహ్మాండమైన ఖడ్గం ఉంది ఆవిడ దగ్గర. ఈ ఖడ్గంతో వాడి తల ఒక్క దెబ్బకి నరికి వదలబారేసింది. తల దొల్లుకుంటూ దూరంగా పడిపోయింది. వాడి శరీరం ఆవిడ కాలి కింద ఉండిపోయింది. వాడు అదృష్టవంతుడు, చచ్చి కూడా కాలి కింద ఉన్నాడు, అమ్మ పాదాల కింద ఉన్నాడు. పోతే పోయాడు, అమ్మ పాదాల కింద పోయాడుగా. జగన్మాత పాదాల కింద పోవటం వల్లే మహిషాసుడు ఒక విధంగా చెప్పాలంటే అమ్మకి భక్తులు పొందేటటువంటి లోకం పొందాడు. వాడు అమ్మవారి భక్తుడి కింద లెక్క. భగవంతుడి చేతిలో చావడం కూడా వరమే. భగవంతుడిని దర్శనం చేయటం, స్తోత్రం చేయటం, దర్శనం చేసుకోవటం ఎంత గొప్పో, ఆ తల్లి చేతిలో చావడం కూడా అటువంటి వరం. అందుకే వాడు మరణించాడు. అప్పటిదాకా వాడి భయం వల్ల సముద్రములు సక్రమంగా పొంగడంలా, వాయుదేవుడు మహిషాసురుడి వల్ల భయంతో చల్లగా వీచేవాడు కాదట. మహిషాసురుడు ఎంత భయంకరుడంటే వాయుదేవ ఒక్క మానగరంలోనే చల్లగా ఉండాలి, తక్కిన చోట ఎక్కువ గాలి ఉండకూడదు అన్నట్ట. తక్కిన వాడిని ఏడిపించాలి. అగ్నిహోత్రుడిని ఎక్కడ పడితే అక్కడ వెరగడానికి వీలు లేకుండా బంధించాడు. దేవతల్ని కాలి కింద పెట్టి నొక్కుంచాడు. నవగ్రహాలను అదుపులో పెట్టాడు. ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఒక్క దెబ్బకి చావగానే మొత్తం నవగ్రహాలు పొంగిపోయి వాళ్ళు వాళ్ళ స్థానాల్లోకి వచ్చారు. సముద్రుడు ఉప్పొంగాడు. వాయుదేవుడు గాలి వేసడం మొదలుపెట్టాడు. అగ్నిహోత్రుడు స్వచ్ఛంగా మండడం మొదలుపెట్టాడు. ఒక్కసారి దైత్య సైన్యం హాహాకారం చేసింది. ఇంతకాలం మనకు అండగా ఉన్న దైత్య వీరుడు మహిషాసురుడు ఒక దెబ్బకి తెచ్చాడు. ఇక్కడుంటే అమ్మవారు మనల్ని చంపుతుంది అనుకుని హతశేషులు చావగా మిగిలిన వాళ్ళంతా పరుగు పరుగున పాతాళానికి పోయారు. పాతాళానికి పోతున్న వాళ్ళ జోలికి మాత్రం అమ్మ వెళ్ళలేదు. ఎందుకంటే ముందే చెప్పింది ఆవిడ, మీరు బుద్ధి తెచ్చుకొని పాతాళమునకు పోతే ప్రాణదానము చేస్తాను అన్నది. అందువల్ల పాతాళానికి పోయేవాడిని వదిలేసింది. అసలు అమ్మకు ఒక లక్షణం ఉందండి, అమ్మని భక్తితో పట్టుకోవాలే కానీ అమ్మని కోరుకోవాలే కానీ మనకు అనేక శక్తులు ఇస్తుంది, మనల్ని రక్షిస్తుంది. చంపటం ఆవిడ ఉద్దేశం కాదుగా. అందుకే పూర్వం భక్తులు ఏమన్నారు శంకరాచార్యుల వారి స్తోత్రంలో, పాతయవా పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యే మాతః తవ పదయుగళం నాహం ముంచామి నైవ ముంచామి. జగన్మాత, నేను నీ పాదములను పొరపాటు కూడా విడిచిపెట్టను, ఎప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను తీసుకెళ్ళి పాతాళంలో పారేసి ఏడిపించిన సకల లోక సామ్రాజ్యాన్ని నాకు కట్టబెట్టి నన్ను ప్రభువుని చేసిన నీ పాదం విడిచిపెట్టను. ఇవాళ సంపద ఉంది కదా అని, రేపొద్దున సంపద పోయింది కదా అని నేను రకరకాల బుద్ధులు తెచ్చుకోను. నీ కాళ్ళు పట్టుకున్నాను, నీ కాళ్ళు పట్టుకోవడం వల్ల నాకు సుఖం వచ్చినా పర్వాలేదు, దుఃఖం వచ్చినా పర్వాలేదు, నాకు సామ్రాజ్యం వచ్చినా పర్వాలేదు, లేదా పాతాళంలో పడిపోయినా పర్వాలేదు, నాకు బంధువులతో సంబంధం కలిగినా లేక వియోగం కలిగినా పట్టించుకోను, ఏం జరిగినా నేను మాత్రం నీ పాదం విడిచిపెట్టను. నాహం ముంచామి నైవ ముంచామి, నేను ఎప్పుడూ విడిచిపెట్టను నీ పాదం, ఎప్పటికీ విడిచిపెట్టను, ఎప్పుడూ విడిచిపెట్టను, ఎప్పటికీ విడిచిపెట్టను. ఎవరి పాదం? నీ పాదం, నేను విడవనగాక విడవను అని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అలా పట్టుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడూ అమ్మ అనుగ్రహం పొందుతూనే ఉంటారు. ప్రాణాపాయ స్థితిలో బాబోయే చంపకు అని ఒక్క ముక్క అన్నంత మాత్రం చేత రాక్షసుల్ని క్షమించింది, వాళ్ళు పాతాళానికి పోయారు. ఇంకా దేవతలు పై నుంచి చూస్తున్నవాడు ఈ మహిషాసురుడు ఏం చేస్తాడో ఏమిటో, ఎన్నాళ్ళుగా మనల్ని పట్టుకున్నాడు, పీడించాడు, పాలార్చాడు, మనకి తిండి లేకుండా చేశాడు, తీసుకెళ్ళి భూలోకంలో తోశాడు, చూరులు కింద, అది కూడా గుడిసెల యొక్క అంచుల దగ్గర, చూరుల దగ్గర ఇంతకాలం తలదాచుకున్నాం మనం. ఈనాటికి అమ్మనుగ్రహంతో ఈ పరమ దుర్మార్గుడి శిరస్సు ఖండింపబడింది, వాడు పోయాడు, మనకి శత్రుపీడ పోయింది, రాక్షస పీడ పోయిందనే ఆనందంతో ప్రహర్షంచ బ్రహ్మానందం పొందారు. వాళ్ళు అరిచారు, జయహో దేవ దేవమాత అన్నారు. సకల శత్రువులని నాశనం చేసిన జగన్మాత నీకు జయముగలుగ్గాక, మమ్మల్ని రక్షించిన తల్లి నీకు జయముగలుగ్గాక, మాకు బ్రహ్మానందం ప్రసాదించిన జగన్మాత నీ కరుణ ఎప్పుడు ఉండుగాక అంటూ దేవతల పైనుంచి అలా ఎడతెరపి లేకుండా పుష్పం వర్షం కింద కురిపించారు, పూల వర్షం కురిపించారు. ఆకాశంలో నుంచి వాళ్ళు దేవలోకంలో ఉండే పారిజాత పుష్పములను గంపలతో పట్టుకొచ్చి, బంగారపు బుట్టలతో పట్టుకొచ్చి అమ్మ మీద అలా పోశారు. పువ్వులతో ఆ పూటమ్మ అభిషేకం చేయించుకున్నది. అసలు అమ్మవారికి పువ్వులు ఎలా పడుతూ ఉంటే ఎంత శోభండి. అన్ని దేవతల కంటే కూడా అమ్మవారికి మరింతగా పువ్వులు అలంకారంగా ఉంటాయి, శోభనిస్తాయి. స్త్రీ రూపంలో ఉన్న దేవతలు కదా, అటువంటి వాళ్ళకి దండలు కానీ పువ్వులు కానీ మరింత వన్నీ తెచ్చి పెడతాయి. అమ్మ మీద పువ్వులు పడుతూ ఉంటే ఆ పువ్వులు చెవుల్లోనూ తల వెంట్రుకల్లోనూ భుజాల మీద చీర మీద వీటి మీద పడి ఇరుక్కుపోతే ఆ పువ్వులతో ఉన్న అమ్మవారి యొక్క రూపం చూడటానికి రెండు కళ్ళు సరిపోలేకే ఇంద్రుడు 1000 కళ్ళతోటి చూశాడు. ఆదిశేషుడు 2004 కళ్ళతో పొగిడాడు, ఆయనకి 1000 కళ్ళు ఉన్నాయి. 1000 కాదు, ఒక పడక్కి 2 చొప్పున 2000 కళ్ళు. ఈ అపూర్వమైనటువంటి నేత్రములతో చూచి ఆయన పొంగిపోయాడు. శ్రీ మహావిష్ణువు సహస్రాక్ష అంటే 1000 పాదములతో ఆయన కూడా చూశాడు. ఈ విధంగా మహానుభావులైన వాళ్ళంతా విప్పార్చి నేత్రాలతో అమ్మవారి మీద ఉన్న పువ్వుల్ని, అమ్మవారి రూపాన్ని, అమ్మవారి అలంకారాన్ని చూచి పొంగిపోయారు, బ్రహ్మానందం పొందారు వాళ్ళంతా. ఆపై దేవతలంతా అమ్మ దగ్గర చేరారు. వరుసగా త్రిమూర్తులు, దిక్పాలకులు, నవగ్రహాలు అందరూ కూడా 2 చేతులు జోడించి వినయంగా అన్నారు, తుష్టువుస్తాం సురాదేవీం సహదివ్యైర్మహర్షిభిః జగుర్గంధర్వపతయో నృతుశ్చాప్సరోగణాః. అమ్మవారిని చూచి తాము సంతోషపడి అమ్మని సంతోషపెట్టారు. మహర్షులు అక్కడికి చేరారు, గంధర్వులంతా అక్కడికి చేరారు. అప్సరోగణాహ అప్సరసలు వరుసగా వరుధిని, హేమ, హరిణి, తార ఇలాంటి స్త్రీలంతా అత్యంత బ్రహ్మానందంతో అమ్మని స్తోత్రం చేశారు. ఒకటి కాదటి ఎన్ని స్తోత్రాలు చేశారో. ఇంతలో తమాషా జరిగిందండి. ఓ పక్కనేమో అప్సరసలు నృత్యం చేస్తున్నారు, దేవతలేమో పొగుడుతున్నారు, మహర్షులు వచ్చారు. మహర్షులు వచ్చి వేదమంత్రములతో అమ్మని మనం స్తుతిద్దాం, వేదమంత్రములను ఛందస్సులో పెట్టి స్తుతిద్దాం, ఒక స్తోత్రంగా మార్చి స్తుతిద్దాం అని బృహస్పతిని, అంగిరుణ్ణి అంటే సప్తఋషుల్ని, దేవగురువుని, తర్వాత దేవతల్లో కూడా కవిత్వం చెప్పే మహానుభావుల్ని అందరినీ వెంటబెట్టుకున్నారు. అంటే ఓ పక్కన మహర్షులు, దేవఋషులు, ఇటు దివ్య ఋషులు, వీళ్లతో పాటు దేవతలు, వీళ్లతో పాటు మానవులలో ఉన్న ఉత్తములు అందరూ ఒకచోట చేరారట. ఏమి స్తోత్రం చేశారు! ఇది అపూర్వ స్తోత్రం. మహిషాసుర మర్దనం జరిగిన తర్వాత సకల ఋషులు పండితులు కలిపి ముక్తకంఠంతో చేసిన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని రేపు గ్రహణం నాడు తప్పక మీ వీలుంటే యథాశక్తిగా చదువుకోండి. ఇటువంటివి చంద్రగ్రహణం రోజున, సూర్యగ్రహణం రోజున చదివినా, అలాగే సంక్రాంతి దినాల్లో చదివినా, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు చదివినా, టక్కున కష్టంలోంచి బయటపడతాం. మనం అనుకున్న ఇష్టమైనటువంటి కోరికల్ని తీర్చుకోగలుగుతాం. భయంకర సంసార దుఃఖాల నుంచి విముక్తి పొందుతాం. యాశ్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం. ఓ జగన్మాత, ఈ విశ్వాన్ని నిత్యం పరిపాలించే దేవి, నీ శక్తితో లోకాలని శ్రద్ధతో పరిపాలించు. అటువంటివి నీకు నమస్కారం చేస్తున్నాం. నువ్వు ఎటువంటి దానివి? సుకృతినాం అంటే మంచి పనులు చేసిన వాళ్ళు, పుణ్యాత్ములు. పుణ్యాత్ముల ఇళ్లలో శ్రీహి అనే పేరుతో అంటే లక్ష్మి అనే పేరుతో ఉంటాం. ఈ అమ్మే పుణ్యం చేసిన వాడికి పుణ్యమునకు తగిన సంపద రూపంలో ఉంటుంది. వాడు మనం పొందే సంపదలన్నీ మనం చేసుకున్న పుణ్యం గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మలో ఇతరులకు దానం చేసిన వాళ్ళు, శ్రద్ధతో పురాణములు విన్నవారు, శ్రద్ధతో దేవాలయాలలో ప్రదక్షిణలు చేసినవారు, స్తోత్రములు పారాయణ చేసినటువంటి వారు, పరులకు ఉపకారం చేసిన వారు, అన్నదానాదులు చేసిన వారు, వీళ్ళంతా సుకృతులు, పుణ్యం చేసిన వాళ్ళు. ఒకప్పుడు తాము చేసిన పుణ్యము ఈనాడు సంపదల రూపంలో అనుభవిస్తున్నారు. ఎంతగా దానం బొసగునో అంతకును సహస్ర గుణములై వచ్చును. రవ్వంతయు నసగని లోభ స్వాంతునకు దరిద్ర జన్మ వచ్చు ఎరుగుమా. ఇది నేను రాసిన మానవ కథలో ఒక పద్యం. మానవ కథ అనే పేరుతో లక్ష్మీదేవి ఒక యోగికి 9 కథలు చెప్పింది. ఆ 9 కథలు లక్ష్మి స్వయంగా ఋషికి చెప్పింది. మా అంటే లక్ష్మి. లక్ష్మి నవకథ 9 కథలు చెప్పింది కనుక మానవ కథ అని పేరు పెట్టా. మానవ కథ అంటే మానవుల చరిత్ర. మా అంటే మన యొక్క నవకథ, కొత్త కథ. మా అంటే లక్ష్మి. లక్ష్మికి సంబంధించిన కొత్త కథలు ఇవి. ఇందులో ఎక్కువ కథలు కొత్తగా ఉంటాయి. అందువల్ల కూడా మానవ కథ అని పేరు పెట్టాను. అందులో లక్ష్మీదేవిని ఒక యోగి, ఏమమ్మా ఎంత కష్టపడినా ఒక్కొక్కడికి డబ్బివ్వు, ఒక్కొక్కడికి కూర్చుంటే తరగనంత కొండల్లాంటి డబ్బిస్తావు, ఒక్కొక్కడి ఇంట్లో కూర్చుని తిన్నా తరగదు, కొండలంత సంపదిస్తావు, ఒక్కొక్కడికి ఇంత అన్నం వెతుకు కూడా ఇవ్వవు, ఒకడికి ఎందుకు అంత ఎక్కువ ఇస్తావు, ఒకడికి ఎందుకు తక్కువ ఇస్తావు అంటే అప్పుడు ఆవిడ చెబుతుందని వాడు సమాధానంగా. అది నేను ఇప్పుడు దాకా చెప్పిన పద్యం కందపద్య రూపంలో రాశాను. ఎంతగా దానం బొసగును అంతకును సహస్ర గుణములై వచ్చును. నువ్వు ఎంతగా దానం చేసావో ఆ దానం చేసింది ఒక్కొక్కటి 1000 రెట్లే నీకు దగ్గరకు వస్తుంది, వేలాది రెట్ల రూపంలో వస్తుంది. ఇవాళ నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, రేపు కొన్ని 1000 పొదులు వస్తాయి. ఇవాళ నువ్వు ఇంత అన్నం పెట్టావు, ఇవి 1000 బస్తాల రూపంలో నీ ఇంటికి వస్తాయి. నువ్వు ఎవరికి దానం చెప్పతేనో రవ్వంతయు నొసగని లోభ స్వాంతునకు దరిద్ర జన్మ వచ్చు నెరుగుమా. ఏనాడు ఎవ్వడికి ఎంత పెసరు కూడా దానం చెయ్యని పాపాత్ముడికి దారిద్ర్యం వచ్చి పట్టుకుంటుంది. అందుకే వాడు ఎన్ని చేసినా ఆ దారిద్ర్యం నుంచి విముక్తి పొందడు. ఎందుకని ఎప్పుడు ఎవడికి దానం చేయలేదు కదా, ఎవడికి అన్నం పెట్టలేదు కదా, ఒక్క బట్ట ఇవ్వలేదు కదా, ఒక్క అట్టు ఇవ్వలేదు కదా, అందువల్ల వీడు మట్టి గరుచుకుపోతున్నాడు. అసలు కారణం అది. ఇక్కడ ఈ స్తోత్రంలో 5వ శ్లోకంలో యాశ్రీ స్వయం సుకృతినాం భవనేషు, సుకృతినాం పుణ్యం చేసినటువంటి వారి, భవనేషు భవనములయందు యా ఏ తల్లి శ్రీహి స్వయం లక్ష్మీ రూపంలో ఉంటుందో ఆవిడికి నమస్కారం. అంటే పుణ్యాత్ముల ఇళ్లలో సంపదలిచ్చే లక్ష్మీ రూపంలో ఉంటావు. మరి పాపాత్ముల ఇళ్లలోనే అలక్ష్మీహి పాపాత్మనాం, పాపాత్మనాం భవనేషు అని చెప్పాలి. పాపాత్ములైన వాళ్ళ కొంపల్లో అలక్ష్మి దరిద్ర దేవత రూపంలో ఉంటావు. పాపాత్ముల ఇళ్లలో దారిద్ర్య రూపంలో, పుణ్యాత్ముల ఇళ్లలో సంపదల రూపంలో ఉండేది నీవే. కృతధియాం హృదయేషు బుద్ధి. ఓ తల్లి నువ్వు ఇంకా ఎటువంటిది అనివి? చక్కగా బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి హృదయాల్లో చేరి ఎప్పటికప్పుడు జ్ఞానశక్తి ఇస్తాం. అసలు అమ్మ అనుగ్రహం ఉంటే జ్ఞానం కలుగుతుంది, అమ్మ అనుగ్రహం ఉంటే కవిత్వం చెప్పగలుగుతాం, అమ్మ అనుగ్రహం ఉంటే మాట్లాడగలుగుతాం, అమ్మ అనుగ్రహం ఉంటే మానవుడికి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆలోచన రావాలో అలాంటి ఆలోచన వస్తుంది. ఆలోచన గొప్ప శక్తి కదా. ఈ సమయంలో ఈ పని చెయ్యాలి అని మనకు అనిపించటం అంటే అదృష్టం అండి. అది ఒక వ్యక్తి చదువుకున్నాడు, ఎంత చదువుకుంటే ఏం లాభం, ఇంటర్వ్యూలో ఏదో ఓ ప్రశ్న అడిగట, ఆ ప్రశ్నకు వీడికి సమాధానం వచ్చు, అక్కడికి వెళ్ళాక మర్చిపోయాడు, ఇంకా ఉపయోగం ఏంటట, వీడికి అన్నీ వచ్చు కానీ ఉద్యోగం ఇచ్చేటటువంటి వాడు వీడిని తీరా పిలిచి, నాయన నువ్వు ఎక్కడున్నావు అంటే విజయవాడ, విజయవాడలో అరండల్పేట ఉందా అంటే ఉందండి అన్నాడు అనుకో, ఏమిటి ఉపయోగం, అరండల్పేట గుంటూరులో ఉంది, విజయవాడలో లేదు, ఏమో విజయవాడలో కూడా ఉంది, ఏం తెలుసు కానీ నాకు అది వేరే విషయం కానీ చెప్పచ్చేది ఏంటంటే స్ఫూర్తి రావాలి. అడగగానే అరండల్పేట ఎక్కడుంది అనగానే అరండల్పేట గుంటూరులో ఉన్నది, మరి ఎక్కడైనా కూడా ఉండవచ్చు, నేను మాత్రం గుంటూరు వాడిని అని చెప్పుకున్నాడంటే అవతలాడికి పెరుగుతుంది. అంతేగాని అరండల్పేట అండి, అరండల్పేట ఎక్కడుందోనండి, మండపేటలో ఉందేమోనండి అన్నాడు అనుకోండి, వీడు కర్మగాలి మర్చిపోయి, అంటే రోజు తిరిగి ఉన్న ఊడే అది ఎక్కడో ఉన్నట్టు గుర్తొస్తే అది ఉపయోగం లేదు. సమయమునకు అడగగానే స్ఫురిస్తే అది గొప్ప విషయం అనమాట. ఒక్కోసారి ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా, అన్నీ మన నోట్లో ఉంటే బయటికి రా సమయానికి. ఒక ఆయన ఒక శ్లోకం చదివాడండి, రోజు ఆ శ్లోకాన్ని పొద్దుటే చదివేవాట. ఎందుకు ఆ శ్లోకం ఏమిటి అంటే కౌసల్య సుప్రజారామ, 40 ఏళ్ళు కౌసల్య సుప్రజారామ అనే శ్లోకం ఇది రామాయణంలోది, బాలకాండలో ఈ శ్లోకాన్ని మహానుభావుడు విశ్వామిత్రుడు చదివాడు, దాన్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర సుప్రభాతంలో మనం చేర్చాం, ఇది రామాయణంలోది. 40 ఏళ్ళు ఈ శ్లోకం చదివి 41వ సంవత్సరంలో ఏం చేశాడు తెలుసా, యాత్రకు వచ్చాడు. ఒక శ్లోకం రావట్లేదండి సుప్రభాతంలో శ్లోకం అంట నడో రోజున. అప్పుడు మేము 2008వ సంవత్సరంలో అంటే 10 ఏళ్ల క్రితం చిత్రకూట పర్వతంలో రామాయణం చెబుతున్నాను. గురువుగారు అదేదో గుర్తుకు రావట్లేదండి, అదేదో గుర్తు రావట్లేదండి, రాముడి మీద శ్లోకం అండి, సుప్రభాతంలో ఉంటుందండి, పొద్దునే చదివేవాడినండి, 40 ఏళ్ళు చదివానండి అన్నాడు. రామాయణంలో శ్లోకం ఏమిటయ్యా సుప్రభాతం అంటే ఏంటో బాబు అని చివరికి అన్నీ చదివి కౌశల్య సుప్రజారామ అంటే అవునండి బాబు, ఓ ఆ శ్లోకం గుర్తుకు రాలేదన్నాడు. నిజంగా అది జరిగింది అంటే అమ్మ అనుగ్రహం లేదు వీడికి, బుద్ధి పోయేది ఒక దెబ్బకి. అమ్మ అనుగ్రహం లేకపోతే రోజు చదువుకునే ఆ శ్లోకం గుర్తుకురాదట. అమ్మ అనుగ్రహం లేకపోతే రోజు వండుకునేటటువంటి వంటగిన్నెలు కనపడవు. ఒక్కరోజు చూడండి, మీరు హాల్ టికెట్ పుచ్చుకుని పరీక్షకి కడదాం అనుకుంటే ఆ పూట ఎంత వెతికినా హాల్ టికెట్ కనపడదు, ఎదురుగుండా ఉంటుంది అది. హాలు అక్కడే ఉంది, టికెట్ అక్కడ ఉంది, కానీ హాల్ టికెట్ మాత్రం ఈ పూట కనపడదు, ఎంత వెతకండి కనపడదు. ఇదంటారే ఏమిటి మీరు కర్మ. ఓసారి నేను రైల్వే టికెట్ మర్చిపోయాను, ఎంత వెతికినా ఇంట్లో కనపడదు నాకు. రామచంద్ర ప్రభు 2010వ సంవత్సరంలో మేము గౌహతి వెళ్ళాలి, ఈ అబ్బాయి కెమెరామాన్ అన్నప్పుడు నేను ముందు వెళ్ళిపోయి కలకత్తా వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండి ఆ కార్యక్రమం చేద్దామని చూస్తే టిక్కెట్లు బుక్ చేసుకున్నవి, అన్ని టిక్కెట్లు ఎదురుగుండా పెట్టుకుంటాను, ఎంతో జాగ్రత్తగా ఉంటాను, కనపడలేదు. చివరికి ఏం చేయను, అప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అదృష్టవశాత్తు రైల్వే స్టేషన్ అంతా మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ ఏసీ టిక్కెట్లకి ఏమంటే ఏసీ కంపార్ట్మెంట్లు రెండే ఉంటాయి కదా, నా పేరు పద్మాకర్ కదా అంటే మీరు తెలుసులేండి, మీరేం లెటర్ కూడా ఇవ్వక్కర్లేదని వాళ్ళు కంప్యూటర్లో కొట్టి డూప్లికేట్ కొడతారు, దానికి ఏదో మన డబ్బులు కడితే చాలు. అదృష్టవశాత్తు పిఎన్ఆర్ నెంబర్ తెలియకపోయినా టిక్కెట్లు వచ్చేయాలి తెలుసు కాబట్టి. తీరా ఏమైంది తెలుసా, రైలు ఎక్కాక ఈ డూప్లికేట్ టికెట్ వచ్చుకుని పరుసులో ఉంది ఆ టికెట్. ఈ డూప్లికేట్కి 5 కాడికి 200 300 కట్టి నానాయాత్ర పడితే అంటే ఏమిటనమాట, ఆ పూట కాసేపు నీ ఎక్కడో లోపం చేసావు, భగవంతుని పట్టుకోలేదు, అందుకే నీకు ఆ టికెట్ కనపడలా. కాబట్టి అన్నీ ఉంటాయి కనపడవు సమయానికి, నోట్లో ఉంటాయి నోట్లోంచి మాట రాదు. అందుకని ఇక్కడ ఏమన్నారు, బుద్ధి ఉన్నది కానీ అది సమయమునకు స్ఫురణకి రాదు. సంపద ఉంటుంది, సమయానికి అది నీ చేతికి రాదు. ఎప్పుడు అమ్మ అనుగ్రహం లేకపోతే పాపాత్ములైతే అన్నీ ఉండి మన చేతికి రావు. అలా ఉంటుందా లేదా, నేను చూశాను అలాంటి వాడు, ఒక ఆయన ఉన్నాడు కోటీశ్వరుడు, ఏం లాభం, దీన్ని పట్టుకెళ్ళి ఎవడికో అప్పిచ్చాడు, వాడి దగ్గర కోటి ఉంది, వాడు ఇవ్వను అన్నాడు ఎప్పుడు వెళ్ళినా. నీ కోటి ఎక్కడికి పోతుందండి, ఎప్పుడైనా ఇస్తానండి అంటాడు. ఈ 30 ఏళ్ళు దొరుకుతుంది, ఈ డబ్బులు విడికి రావు. ఇంకేంటండి, మీ దగ్గర సంపద ఉంది, వాడేమో ఇవ్వను అండవు, మోసగిస్తానండో, రాతకోతలు లేవు ఇవ్వడో, ఇలా అన్యుల చేతిలో ఇరుక్కుపోయిన సంపదలు అవుతుంది అమ్మ అనుగ్రహం లేకపోతే. అదే అమ్మ అనుగ్రహం ఉంటే వాడంతా వాడే కొట్టుకొచ్చి మన డబ్బు మనకి ఇస్తాడనమాట. పద్మాకర్ గారు ఈ పూట మీకు ఏమైనా డబ్బు కావాలా అని అడిగి పట్టుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు. మీకు ఒక అమ్మ యొక్క అనుగ్రహం ఈ పద్యంలో ఉన్న కొసమెరుపు చెప్తాను. ఒకసారి కాశీలో ఉన్నాను, అనుకోకుండా వచ్చే పెద్ద పని మీద బజారుకి వెళ్ళవలసి వచ్చింది, సమయానికి జేబులో పైసా లేదు. ఇంతలో ఒక ఆయన వచ్చి, గురువుగారు ఈ 1000 రూపాయలు మీ దగ్గర ఉంచండి, ఎప్పటి నుంచో మీకు దక్షిణిద్దాం అనుకుంటున్నానండి, కానీ మీరు ఎక్కడుంటారో తెలియదండి. మీ ఉపన్యాసం విన్నానండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి అని 1000 రూపాయలు చేతిలో పెట్టి కనబడకుండా పోయాడు. ఎందుకు ఇచ్చాడో తెలియదు, వాడు ఎవడో నాకు తెలియదు. నాకు కరెక్ట్గా 1000 రూపాయలే కావాలి, నాకు కావాల్సింది 1000. వాడు ఆ 1000 పట్టుకొచ్చి చేతిలో పెట్టాడు. మొయ్యలేనంత ఇచ్చినా ఉపయోగం లేదు, అప్పుడు మనకు అవసరం 1000 అనగా నీకు ఆ సమయంలో అమ్మ అనుగ్రహం ఉన్నది కనుక, పుణ్యం ఉన్నది కనుక, వచ్చే యోగం ఉన్నది కనుక జగన్మాత ఎవడో ఒకటి రూపంలో సమయమునకు సాయం చేస్తుంది. ఈ విధంగా తల్లి, పాపాత్ములకు దారిద్ర్యం, పుణ్యాత్ములకి సంపద, జ్ఞానులకి బుద్ధిస్ఫురణ, సమయమునకు వచ్చే వస్తువులు ఇవన్నీ అందించే నీకు నమస్కారము. ఎవడు నిరంతరం శ్రద్ధతో ఉంటాడో అటువంటి పుణ్యాత్ములకు ఆనందం కలిగించే నీకు నమస్కారం. ఇంకోటి ఏంటో తెలుసా, కులజన ప్రభవస్య లజ్జ, ఉత్తములలో సిగ్గు రూపంలో ఉంటుంది అమ్మ. అంటే ఏమిటి, ఒక ఉత్తముడిని పొగిడం అనుకోండి, గురువుగారు దయతంగా నన్ను పొగడద్దండి అంటే అట్ట సిగ్గుపడదు, పొగిడితే వద్దంటట. దానికి లజ్జ అని పేరు. అంటే పొగడడం ఆయనకి సిగ్గు కలిగిస్తుందన్నమాట. ఇది ఉత్తములలో అమ్మవారి యొక్క లక్షణం. అంటే మీరు పొగిడినప్పుడు అవతలవాడు నన్ను ఎక్కువ పొగడకండి అని బతిమాలాడంటే అది కూడా అమ్మవారి యొక్క శక్తే. అమ్మ అనుగ్రహం ఉండి ఆయన సిగ్గుపడుతున్నాడు అనమాట. లేకపోతే డబ్బిచ్చి పొగిడించుకునేవాడు వాడు ముందు నా తెలుసా మీకు, పొగిడితే వద్దని వాళ్ళని చూశాను నేను ఇక గుంటూరులో మొదటిసారిగా. బాబా మీకు పుణ్యుడు నన్ను పొగడద్దు బాబు, మా గురువు గారు అనుగ్రహం అంటే పూచిక పుల్లైనా పనిచేస్తుంది, నన్ను పొగడద్దు అన్నారు. ఆ పొగడద్దు అనడానికి లజ్జ అని పేరు. కులజన ప్రభవస్య లజ్జ, ఉత్తములైన వ్యక్తులలో స్తోత్రము విన్నప్పుడు పొగడ్త విన్నప్పుడు సిగ్గు కలిగితే, వద్దు నాకు పొగడ్తలని కోరుకుంటే ఆ శక్తి నీవే, ఆ లజ్జ నీవే అని అమ్మవారిని స్తోత్రం చేశారు. అంటే అమ్మ ఎన్ని రూపాల్లో ఉందో చూసారా, పొగడ్తా ఆవిడే, వద్దు బాబోయ్ అని కోరుకోవడం ఆవిడే. నిజంగానే ఎప్పుడైనా మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తున్నట్టు అవతల కూడా స్తోత్రం చేస్తుంటే తల ఉంచుకోవటమే, ఏదో అమ్మ అనుగ్రహంతో స్తోత్రం వచ్చింది, ఆ అమ్మ అనుగ్రహంతో సంపద వచ్చింది, ఇది మన ఘనత అనుకుంటే ఉపయోగం ఉంది. ఏనకేనాపి తృణమపిన చలతి, ఏ జగన్మాత అనుగ్రహం లేకపోతే గడ్డి పరక కూడా కదలదు అటువంటి అమ్మ అనుగ్రహంతో మనం నిరంతరం ఈ పనులు చేయగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. ఇదంతా పరాశక్తి కటాక్షం అనుకున్నవాడే ఎప్పుడు దుఃఖం పొందడం, అటువంటి వాడికి గర్వం రాదు. ఇది నాదనుకున్నప్పుడు మాత్రమే గర్వం వస్తుంది. జ్ఞానులు ఇప్పుడు ఏం చేయాలన్నమాట, స్తోత్రమునకు సిగ్గుపడాలి. అటువంటి నీకు నమస్కారం. యాముక్తి హేతురవిచింత్య మహావ్రతాత్వం అభ్యస్యసే సునియతేంద్రియతత్వసారై మోక్షార్థిభిః మునిభిరస్త సమస్త దోషైః విద్యాశిష భగవతి పరమాహిదేవి. జగన్మాత, నువ్వు అసలు ముక్తి అనే పేరుతో ఒక ఆలోచనని మాలో రేకెత్తిస్తూ ఉంటావు. మోక్షం పొందడానికి ధ్యానం చెయ్యవలసినది నిన్నే. ఇవాళ చాలామంది ముక్తి అనే పదం వాడుతున్నారు. ఆ పదం వాడుతున్నారంటే అసలు ముక్తి అనేది ఒకటి ఉందని తెలియాలిగా మీకు. ముక్తి ఉన్నది అనే ఊహ కలిగించేది ఎవరో ఆవిడకి నమస్కారం. ఊహ కలిగినంత మాత్రం చేత ఉపయోగం ఉంది, ఊహ పడికట్టు పదాలు రోజు మోక్షం అని పరుగుతే ఉపయోగం లేదు. రోజు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అని పొద్దునది సాయంకాలం దాకా ఏకరూ పెట్టినంత మాత్రం చేత, ముక్తి మోక్షం అనే పదములు వాడినంత మాత్రం చేత మోక్షం రాదు. మోక్షం ఉందని తెలియడం ఒక అదృష్టమే, తెలిసిన తర్వాత దాన్ని పొందాలి. అలా ముక్తిని అనుగ్రహించేది నువ్వే. ముక్తి పొందడానికి ఏం చెయ్యాలి, దానికి సాధన కావాలిగా. ముక్తి అనే పదం ఉన్నది, ఆ తర్వాత ముక్తిని పొందించే ఆవిడ ఉన్నది. కానీ ముక్తి పొందడానికి, ముక్తి అనే పదమును ఉపాసించడానికి కొంత శక్తి కావాలి, ఉపాసన కావాలి. ఆ ఉపాసన కూడా నువ్వే. మోక్షం పొందడానికి కావలసిన మంత్రాన్ని, తంత్రాన్ని, యంత్రాన్ని ఇచ్చి తద్వారా మోక్షం పొందడానికి మాకు సాయం చేసేది నువ్వు. ఈ విధంగా ముక్తి మంత్రం, ముక్తి అనే మాట, చివరికి ముక్తికి గమ్యం అన్నీ నీవే. అటువంటి మహావ్రతస్వరూపిడి వేరు నీకు నమస్కారం. ఇంద్రియముల యొక్క నిగ్రహం వల్ల మాత్రమే తత్వసారం తెలుస్తుంది. ఇంద్రియములు అంత తేలిగ్గా మన మాట వినవు, అవి లొంగవు. ఎన్ని చెప్పినా దాని వాసనలు చాలా బలంగా ఉంటాయి. ఒకసారి ఇంద్రియముల యొక్క సుఖములకు అలవాటు పడినవాడు ఎంత చేయిద్దామన్నా ఈ పాత వాసన లాగుతూనే ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పారన్నమాట, కొద్ది రోజుల పాటు రోజు మల్లెపూలు వాసన చూడడానికి అలవాటు పడిపోయినవాడు కొంతకాలం పోయాక ఈ మల్లెపూలు వాసన వద్దనుకున్న ఏదో ఒక సమయంలో వాసన లాగుతుందిట. మళ్ళీ మల్లెపూలు వేసుకుంటే బాగుండు, మంచం మీద జల్లుకుంటే బాగుండు అనుకుంటాడు. అలాగే తాగుపోతాడు, దాన్ని వదిలేసినా మళ్ళీ ఎప్పుడైనా ఈ మద్యం యొక్క దుకాణం కనపడినా తాగినవాడు కనపడినా ఒక్క క్షణకాలం దానికే చెడిపోతాట. నేను ఏదో పురాణంలో ఉందనుకున్నాను, కానీ నాకు మంచి శిష్యుడు గురుగారు మీరు భలే చెప్పారండి, నిజమేనండో ఇది నేను బాగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి అన్నాడు. అందరు ఎదురుకుండా మళ్ళీ చెప్పకండి అన్నాడు. అంటే పాప ఆయన ఎంత దాని గురించి బాధపడుతున్నాడు, మానేసేటివాడ మానినా మళ్ళీ అది కనపడినప్పుడు ఒక్క క్షణకాల మనస్సు అట్లా ఆగేస్తుందట, అయ్యో ఒక్క చుక్క. కానీ ఈ గురువుగారు మళ్ళీ రేపు పొద్దున్న ఇది స్టేజ్ మీద చెబుతాడేమో అని భయపడుతున్నట్ట. నా శిష్యుడు ఒక ఆయన చెప్పిన మాట ఇది. కాబట్టి వదిలినా ఈ ఇంద్రియములు మళ్ళీ లాగుతూ ఉంటాయి. కొంత బలవాన్ ఇంద్రియగ్రాము విధ్వంసమపి కరషతి, ఇంద్రియములు ఎంత బలమైనవంటే పండితుడు కూడా లాగుతూ ఉంటాయి అన్నమాట. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇంద్రియాలు ఉంటాయి కదండి. మానేశాడు, గారెలు కాశీలు వదిలేశారట. ఇక అక్కడి నుంచి ఒక భక్తురాలు కర్మగారి గారెలు వదిలేను గురువుగారు, మీరేమో ఎప్పుడైనా గారెలు ఒకసారి వదిలేస్తే దాని గురించి ఆలోచించద్దని పురాణంలో చెప్పారు. మా ఇంట్లో రోజు ఆయన గారెలే వేయమంటాడు. ఘుమఘుమలాడిపోతున్న ఎర్రగా వేగిన అందులో కాస్త మిరపకాయ ముక్కలు మసాలా వేసి గారెలు వేసి ఆయనకి పెట్టినప్పుడల్లా నోరు ఊరిపోయి బాగా ఎత్తరపడిపోతున్నాను. ఓసారి వదిలేసిన తర్వాత తినకూడదా, తింటే పాపం అంటుంది ఆవిడ. ఇంత బాధపడడం ఎందుకు ఇంకా, అందుకే ఒక వదిలే ముందు ఆలోచించాలి. ఒకసారి వదిలిన గారే ఎంత లాగుతూ ఉంటే నోరు ఊరిస్తూ ఉంటే ఇంక ఈ గొప్ప గొప్ప ఇంద్రియములు పెద్ద పెద్ద వ్యసనముల నుంచి ఎలా బయటికి రాగలుగుతామని ఒకసారి ఆలోచించండి. ఈ వ్యసనములు అంత తేలిక పోవు. కొంతమంది వార్ధక్యంలో సన్యాసం పుచ్చుకున్నాక బాధపడిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు. ఇంద్రియములను వదిలించుకుందామని ఎందుకు వచ్చింది ముసలితనంలో సన్యాసం పుచ్చుకుందామని, భార్య ఉండగా భర్త, భర్త ఉండగా భార్య, సన్యాసం పుచ్చుకున్నాక సన్యాసం పుచ్చుకున్నాను ఇప్పుడు ఈ కాషాయం తీసేస్తే అవమానం అవుతుంది అని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకని పాత గుర్తొస్తాయన్నమాట. ఈయన కాషాయం అంటే కట్టాడు కానీ లోపల అప్పుడప్పుడు అనమాట. మా ఆవిడ ఆ రోజుల్లో కాఫీ ఇస్తూ ఉంటే ఇద్దరం కలిసి హాయిగా వెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి అనుకుంటాడు. అనుకోకుండా ఎలా ఉంటాడు, ఎంత సన్యాసి అయితే మాత్రం ఎక్కడో అతి కఠోర నియమం ఉన్నవాడు మాత్రమే వదిలిన బంధం మీదకి దృష్టి వెళ్ళనివాడు. కానీ ఒక మాదిరి వాడికి అది పొమ్మంటే పోదనమాట. నిజంగా చెబుతాను నేను, నాకు బాగా ఆత్మీయుడైన ఒక శిష్యుడు వద్దంటే వినిపించుకోకుండా సన్యాసం పుచ్చుకుని కాఫీ పొద్దున్నే తాగలేకుండా ఉండలేని వాడు ఎంతో బాధపడుతున్నాడు. పొద్దున్నే వాడు ఆవిడ ఇచ్చేది కాఫీ, ఆయన సరదాగా వాకింగ్ పోయేవాట రైల్వే స్టేషన్కి. ఈవిడేమో స్టేషన్కి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత కాఫీ ఇచ్చేదిట, ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్నాడు. అయ్యో ఆవిడ కాఫీ నడక ఇవి గుర్తుకొస్తాయట. అందుకని తొందరపడి సన్యాసం పుచ్చుకోకండి. సన్యాసం పుచ్చుకుంటే కాఫీ వదలాలి, పెసరట్టు ఉప్మా వదలాలి, ఇడ్లీ వదలాలి, ఎన్ని గొడవలు, ఎన్ని ఇంద్రియ వాసనలు. అలాంటి భయంకరమైన ఇంద్రియములు అనేటటువంటి వాటి యొక్క ఉచ్చులో పడుతూ ఉంటాం. ఈ ఉచ్చులో పడకుండా చెయ్యగలిగే శక్తి నీ దగ్గరే ఉన్నదని స్తోత్రం చేస్తున్నారు ఇప్పుడు దేవతలు. ఇంద్రియములు వదలవు, కానీ నువ్వు తలుచుకుంటే వదిలించగలవు. అందుకే ఇంద్రియములను జయించడానికి ముందు నీ పాదాలు గట్టిగా పట్టుకోవాలి. తల్లి మా వల్ల కాదు, మేము వీటిని జయించలేము, జయించినా మళ్ళీ లాగుతున్నాయి మమ్మల్ని, పాత వాసనలు వదలడం లేదు. ఇంగువ కట్టిన గొడ్డను ఎంత ఉతికినా ఇంగువ వాసన దానికి పోనట్టుగా మాకు పాత దురభ్యాసాలు పోవడం లేదు, ఇందులోంచి రక్షించు అని ప్రార్థించమని పెద్దలు చెప్పారు. ఒకటి మాత్రం నిజం, ఇంద్రియములు లాగుతున్నాయి పాత గుర్తొస్తున్నాయని భయపడకండి. అలా వచ్చినప్పుడల్లా ఒక్కసారి శివేదేవి 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 శివే నమః ఇది అనుకోండి. ఈ మాట ఇది మనకి శంకరాచార్యులు వారు చెప్పిన మాట. శివేదేవి శివేదేవి చెప్పండి చెప్పండి ఏం మహమండదు. శివేదేవి 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 శివే నమః. ఓ శివే అంటే ఓ శివాస్వరూపిణి మంగళస్వరూపిణి, ఓ దేవి ఓ జగదంబ అని మూడు సార్లని ఓ శివే నమః నీ కొరకు నమస్కారం, నిన్ను మేము భక్తితో ప్రార్థిస్తున్నాం అని అనుకుంటే ఎప్పుడు మీ ఇంద్రియములు పాత వాసనల్లోకి లాగినా ఆ దోషం పోతుందిట. తాగుడు మానినవాడు మళ్ళీ ఆ వ్యసనం కేసి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది కనుక తలుచుకుంటే ఆ వ్యసనం పోతుంది. అలా ఇది ఒకటి కాదు, ఒకటి రెండు చెబుతున్నాను కానీ అనేకమైన వ్యసనాలు ఉన్నాయి. అన్నీ వ్యసనములు అనడానికి లేదు, కొన్ని వాసనలు కొన్ని కోరికలు ఇవి మానవులని వద్దన్నా పట్టుకుంటాయి. ఈ వాసనలను జయించాలనే కోరిక ఉండి జయించలేనప్పుడు ఈ శివేదేవి 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 శివే నమః ఆఖరికి నమః సంబోధన చేశాక నమః అనొచ్చు. అందుకని శంకరుడు ప్రత్యేకంగా మనకి ఇచ్చాడు, ఏది జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఇచ్చారు, ఇది చెయ్యండి మీకు వాసనల వల్ల వచ్చే దోషం, పాత పాపాల వల్ల వచ్చే దోషం, లేక పాత పాపాలను తలుచుకోవడం వల్ల వచ్చే ఖేదం క్షణంలో పోతుంది. ఎందుకంటే ఆ దేవి పరమాదేవి ఉత్కృష్టురాలు కరుణాస్వరూపిణి భగవతండి ఆవిడ. మనలో నిత్యం 6 ఐశ్వర్యములతో ఉంటుంది. అటువంటి తల్లికి మనమే జాలి తప్ప పొరపాటు కూడా ద్వేషం ఉండదు. అమ్మవారి గొప్పతనం చెప్పమంటారా? ఆవిడ అవ్యాజ కరుణామూర్తి. మనందరం ఆవిడ పిల్లలం. మనం వ్యాజ కరుణామూర్తులం. ఇతరులను జాలి చూడాలంటే, వాళ్ళ మీద దయ చూపించాలంటే వాళ్ళతో మనకి స్వార్థం ఉంటేనే చూపిస్తాం. ఒక ఆయన డబ్బిస్తే వాడిని ప్రేమించగలుగుతాం, ఒకటి తిండి పెడితే వాడిని ఆశీర్వదించగలుగుతాం, ఒక వ్యక్తితో ఒక ప్రయోజనం ఉంటేనే, వీడి వల్ల మనకి ఏదో లాభం ఉందనుకుంటేనే ప్రేమిస్తాం. అలా లాభం ఉంటే ప్రేమించే ప్రేమని వ్యాజ కరుణ అంటారు. వ్యాజము లేకుండా అవ్యాజ కరుణ అంటే ఎవరి దగ్గర ఉంటుంది? అమ్మవారి దగ్గర ఉంటుంది. ఆవిడకి మన వల్ల ఏం ప్రయోజనం? మన వల్ల ఆవిడకి ఏం ఆస్తి రాదు, మన వల్ల ఆవిడకి ఏం తిండి అవసరం లేదు, మన వల్ల ఆ తల్లికి ఏం ఆనందం అవసరం లేదు. ఏ అవసరం మన వల్ల లేకపోయినా వీళ్ళు మన పిల్లలు అనుకుని వీళ్ళని రక్షిస్తుంది. అందువల్ల అవ్యాజ కరుణామూర్తి. ఆ తల్లిని తలుచుకోవడం వల్ల లాభం ఏమిటనమాట? పోన్లే పాపం పిల్లాడు, తెలియక మలమూత్రాలతో చిన్నప్పుడు ఆడుకున్నట్టుగా ఇప్పుడు ఇంద్రియాలతో ఆడుకుంటున్నాడు అనుకుంటుందిట. మనం వ్యసనాలతో ఉన్నాం కదా, ఈ వ్యసనములు మలమూత్రములు. చిన్నప్పుడు పిల్లాడు ఏం చేస్తారు చెప్పండి? మలమూత్రాలు ఆడుకుంటున్నాడు, వాడి మూత్రం వాడి మలం వాడి ఒంటికి రాసుకున్నాడు. అప్పుడు తల్లి అసహించుకుంటుందా? లేదుగా, వాడిని కడిగి ఎత్తుకుంటోంది. ఇప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఆవిడికి చిన్నపిల్లలమే. మన ఈ దురభ్యాసాలు, మన ఇంద్రియముల యొక్క లక్షణములు ఇవన్నీ ఈ మలమూత్రాలు. ఇందులో మనం కొట్టుమిట్టాడుతున్నాం. అందుకే ఆవిడని తలుచుకుంటే పోన్లేరా రారా అని దగ్గరికి తీసుకుని శుభ్రంగా తుడిచి ప్రక్షాళన చేసి మంచి గోచిగుడ్డ కట్టి వీడిని తన దగ్గరికి లాక్కుంటుంది, మోక్షం ఇస్తుంది. అందుకని అమ్మని తలుచుకోండి అన్నాడు. ఈ రోజు నుంచి భయపడకండి, అయ్యింది ఏదో అయ్యింది. శుభ్రంగా అమ్మ అమ్మ శివేదేవి 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 శివే నమః అనుకోండి అండి. ఇంకా దేవతలు అద్భుతమైన ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనతో రేపు పరమ పవిత్రమైన ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి, స్వామివారు నిద్రకు ఉపక్రమించే ఏకాదశి. ఆ రోజున ఇంకా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. ఆ తల్లి యొక్క స్తోత్రాలండి రేపు చెప్పుకుందాం. మళ్ళీ రేపు కలిసినేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖరో భవంతు.